లూకా 16వ అధ్యాయము. యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
ఒక ధనవంతుని దగ్గర ఒక గుమస్తా పనిచేస్తూ ఉండేవాడు. కొందరు, గుమస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమస్తాను పిలిచి, నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు, నీవిక నా గుమస్తాగా ఉండటానికి వీల్లేదు అని అన్నాడు. ఆ గుమస్తా, నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు, భిక్షమెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది. నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది అని అనుకున్నాడు. వెంటనే అతడు తన యజమానికి అప్పున్నవాళ్లను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, నా యజమానికి ఎంత అప్పున్నావు అని అడిగాడు. 100 లీటర్లు ఒలీవ నూనె అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమస్తా ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే 50 లీటర్లు చెయ్యి అని అతనితో అన్నాడు. ఆ తర్వాత రెండవ వానితో, నీవెంత అప్పున్నావు అని అడిగాడు. 100 గోధుమ సంచులు అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమస్తా ఈ రసీదు తీసుకొని దాన్ని 80 సంచులు చెయ్యి అని అతనితో అన్నాడు. ఆ యజమాని ఆ అవినీతి గుమస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవచింతన కలవాళ్లు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివికన్నా ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్లు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు. నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈలోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు. చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు. ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇతరుల ఆస్తి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్తిని ఎవరిస్తారు? ఏ సేవకుడు 2 యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి ఇంకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి ధనాన్ని సమంగా కొలవలేము.
పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్లు కనుక వాళ్లు ఇది విని యేసును హేళన చేశారు. యేసు వాళ్లతో,
మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు, కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు. యోహాను కాలం దాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్లాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకున్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకున్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు
అని అన్నాడు.
ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకుని ప్రతిరోజూ భోగాలను అనుభవిస్తూ జీవించేవాడు. అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటి నిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. అతడా ధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు. ఆ భిక్షగాడు చనిపోయాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్లి అబ్రహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపోయాడు. అతడు సమాధి చేయబడ్డాడు. నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూ ఉండేవాడు. తలెత్తిచూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రహాము కనిపించాడు. వాళ్లు చాలా దూరంగా ఉన్నారు. అందువల్ల అబ్రహామును పిలిచి, తండ్రి అబ్రహామా, నామీద దయచూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడుతున్నాను. లాజరుతో ఇక్కడికి వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి అని అన్నాడు. కాని అబ్రహాము, కుమారుడా, జ్ఞాపకం తెచ్చుకో, నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలననుభవించావు, లాజరు కష్టాలననుభవించాడు, కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు, నీవు బాధలను అనుభవిస్తున్నావు. ఇక్కడివాళ్లు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్లు ఇక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది అని అన్నాడు. ఆ ధనికుడు, అలాగైతే తండ్రి, లాజరును మా తండ్రి ఇంటికి పంపు, అక్కడ నా 5 సోదరులున్నారు, వాళ్లు ఇక్కడికి వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్లకు బోధించుమని చెప్పు అని అన్నాడు. అబ్రహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు. మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్లు చెప్పినట్లు చెయ్యని. తండ్రి అబ్రహామా, చనిపోయిన వాళ్ల నుండి ఎవరైనా వెళ్తే వాళ్లు విని మారుమనసు పొందుతారు అని ఆ ధనికుడు అన్నాడు. అబ్రహాము, వాళ్లు మోషే ప్రవక్తలు చెప్పినట్లు విననట్లయితే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్లు వినరు అని అన్నాడు.